మన వాక్య ధ్యానం గురించి మార్కు సువార్త 1:40-42 చదువుకున్నాం. మార్కు సువార్త 1:40-42. ఒక కుష్ఠరోగి ఆయన వద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళని, నీకు ఇష్టమైతే నన్ను శుభ్రంగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనగా ఆయన కనికరపడి చెయ్యి చాపి వాణిని ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని వానితో చెప్పాను. వెంటనే కుష్ఠరోగం వాణిని విడిచను గనుక వాడు శుద్ధుడాయను. ప్రభు సహాయం కొరకు చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకుడు తండ్రి, నీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు. ప్రభు ఇంతవరకు మీ కృప మాకు అనుగ్రహించారు. రాత్రికాల సమయంలో నైనా విశ్రాంతిని దయచేశారు. మరొక నూతన దినం ఉదయకాల సమయంలో మీ సన్నిధిలో మేము చేరటానికి మాకు మీరు అనుగ్రహించిన జీవ ప్రాప్తిని బట్టి మీకు స్తోత్రాలు. నైనా ఉదయకాల సమయంలో లేచి మిమ్మల్ని స్తుతించి మీ సన్నిధిలో గడిపే గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించారు ప్రభు. నిన్ను స్తుతించి గణపరుస్తుంటున్నాం. ఉదయకాల సమయంలో చదువుకున్న వాక్య భాగాన్ని నాకు మాకు మా అందరికీ ఆశీర్వాదకరంగా, నైనా పులికొలుపుగా ఆత్మీయంగా బలపరచబట్టడానికి, మా ఆత్మీయ జీవితాలు నైనా నిన్ను మహింపరచడానికి కావలసిన మీ కృపను అనుగ్రహించమని, బలహీనుల్ని జ్ఞాపకం చేసుకోమని, వాక్యం మీది, నైనా నేను నీ వాణ్ణి, మేమందరం మీ వారం, మీరే మహింపొందని కృప చూపించమని, తలంపులు, ఆలోచనలు, హృదయ ధ్యానాలు నీ వాక్యం పైన మేము కేంద్రీకరించడానికి కృప చూపించమని, మమ్మల్ని మీ చిత్తానికి, మీ స్వాధీనానికి అప్పగించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మరొకసారి ప్రభు యేసుక్రీస్తు నామమున ఉదయ కాల సంఘంలో వందనాలు తెలియపరుస్తుంటున్నాను. ఈ చదువుకున్న వాక్య భాగం మార్కు సువార్త 1:40-42. ఒక కుష్ఠరోగి ఆయన వద్దకు వచ్చి ప్రభు దగ్గర మోకాళ్ళని ఆయన అడుగుతున్నారు, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిగా చేయగలవని. ఆయన వేడుకుంటే ఆయన కూడా, ప్రభువు కూడా కనికరపడి చెయ్యి చాపి వాణ్ణి ముట్టి, నీకు ఇష్టమే, నువ్వు శుద్ధుడు కమ్మని అడిగారంట. ఈ ఉదయకాల సమయంలో మనల్ని శుద్ధిగా చేయాలి అనంటే, మన జీవితం మార్చబడాలి అనంటే, మనలో ఉన్న బలహీనతలు తొలగించబడాలి అనంటే, ప్రభువుని మనం వేడుకోవాల. హృదయపూర్వకంగా మనం వేడుకుంటే ఆయన మన మీద కనికరపడి మనల్ని స్వస్థపరిచేవాడు, రక్షించేవాడు, బాగు చేసేవాడు అని మనం చూస్తూ ఉంటున్నాం. ఈ వ్యాధి గురించి, ఈ కుష్ఠవ్యాధి గురించి కొద్దిగా మనం దాన్ని గమనిస్తే, ఇది హెన్సెన్స్ డిసీజ్ అని అంటారు. ఈ వ్యాధి వచ్చిన వాళ్ళకి కొన్ని భాగాల్లో స్పర్శ ఉండదు, బాధ ఉండదు, దాని తర్వాత షేప్ ఉండదు, దాని తర్వాత ఆకారంలో వికారం అయిపోతూ ఉంటారు. ఇవేం చేస్తాయంటే, ఈ బ్యాక్టీరియా, మైక్రో బ్యాక్టీరియాస్ లెప్రసీ ఉన్న వాళ్ళకి అవయవాన్ని తినేస్తాయి. ఎస్పెషల్లీ చేతులు, కాళ్ళ వేళ్ళు, ముఖం మీద ఉన్న ముక్కు, చెవులు, కనుబొమ్మ మీద ఉంటున్న ఆ యొక్క వెంట్రుకలు, అవన్నీ పోయి చూడటానికి కూడా ఆకారము వికారంగా కనపడతా ఉంటది. పాత నిబంధనలో మనం గాని గమనిస్తే, ఈ వ్యాధి వచ్చిన వాళ్ళని కుటుంబంతో కలిసి ఉండటానికి వీల్లేదు, అంతవరకు ఈ వ్యాధి లేనంతకాలం కలిసే జీవిస్తా ఉంటారు. కానీ ఈ వ్యాధి వచ్చిన వాళ్ళని ఊరికి చివర వీళ్ళని పంపించి వేస్తా ఉంటారు. వీళ్ళు సమాజంతో సావాసం చేయటానికి లేదు. వీరి జీవితాలు ఇక దుర్భరం. వీరిని బాగు చేసేవాడు ఇంకెవరూ లేరు. దానికి మందు కూడా ఆ దినాల్లో చాలా కష్టం. అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో ప్రభు దగ్గర ఈ వ్యక్తి వచ్చి ఆయన అడుగుతా ఉంటున్నాడు. మోకాళ్ళలోని అసలు ప్రభు దగ్గరికి రావటం అంటేనే ఆ గొప్ప జనసమూహం ఆయన్ని వెంబడిస్తా ఉంటున్న పరిస్థితులు. అయినా ఆయన దగ్గరకు వచ్చి ఆయన అడిగితే ఆయన స్వస్థపరిచినట్లుగా, కనికరపడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. రాజుల రెండో గ్రంథంలో ఒక వ్యక్తిని కూడా మనం గమనించవచ్చు. రాజుల రెండో గ్రంథంలో 5వ అధ్యాయంలో సిరియా సైన్యాధిపతి గురించి మనం అక్కడ చూస్తాం. మొదటి 2 వచనాలు కొన్ని వచనాలు చదువుదాం. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను ఒక ఒకడుండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయం కలుగజేసి ఉండెను గనుక అతడు తన యజమాని దృష్టికి గనుడై భయపొందినవాడాయను. అతడు మహాపరాక్రమశాలి ఉండెను గాని అతడు కుష్ఠరోగి. సిరియన్లు గుంపు గుంపులుగా బయలుదేరి ఇస్రాయేలు దేశం మీదకి పోయి ఉండేది. వారచ్చట నుండి ఒక చిన్నదాని చెరగొని తేగ అది నయమాను భార్యకు పరిచారం చేయుచుండెను అని మనం చూస్తూ ఉంటున్నాం. 10వ వచనానికి వస్తే ఎలీషా, నీవు యోర్దాను నదికి పోయి 7 మార్లు స్నానం చేయము అని చెప్తా ఉంటున్నాడు. అలాంటి పరిస్థితుల్లో 12వచనంలో అంటాడు, దమస్కు నదులైన అబానాయును ఫర్ఫర్ను ఇస్రాయేల్ దేశంలోని నదులన్నిటికంటే శ్రేష్టమైనవి కావా, వాటిలో స్నానం చేసి శుద్ధి నందలేనా అని అనుకుని రౌద్రుడై తిరిగి వెళ్తా ఉంటున్నాడంట. ఈ కుష్ఠరోగి మహా పరాక్రమశాలి అంట. కానీ ఇతనిలో ఉంటున్న లోపం ఏంది అని అంటే కుష్ఠు. సిరియా సైన్యాధిపతి నయమాను అన్నీ ఉండి తన జీవితంలో తన యొక్క వ్యాధి నుంచి విడిపించగలిగిన వాడు ఎవరు అని అంటే ఎవరు కనిపించట్లా. అలాంటి పరిస్థితుల్లో అక్కడి నుంచి ఒక చిన్నదానిని ఆ నయమాను భార్యకి పరిచర్య చేయటానికి తీసుకుని వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆ చిన్నది తన యజమానురాలతో చెప్పిన విషయం అవన్నీ మనం తర్వాత వచనాల్లో, కింద వచనాల్లో మనం చూస్తాం. అలాంటి పరిస్థితుల్లో ఈ యొక్క ఇజ్రాయేల్ దేశంలో ఎలీషా అనే ప్రవక్త దగ్గర బాగుపడతాడు అనే విషయాన్ని కనుక్కొని ఆయన ఉత్తరం మీద వెళ్ళటం, ఆ రాజు భయపడి దాన్ని చదువుకొని వస్త్రాలు చింపుకొని నన్ను చంపటానికి, నేను దేవుణ్ణి బ్రతికించడానికి కుష్ఠరోగిని మీకుమంది నా వద్దకు ఇతడు పంపటేమి, నాతో కలవని కావాలని అతడు ఎట్లు వెతికించున్నారో మీరు ఆలోచించడని ఇస్రాయేల్ రాజు తన వస్త్రం చింపుకొని 7వచనంలో చింపుకొనిన సంగతి దైవజనుడైన ఎలీషాకు వినబడినప్పుడు అతడు, నీ వస్త్రముడు నీవెందుకు చింపుకుంటువి, ఇస్రాయేలులో ప్రవక్త ఒకడున్నాడని అతనికి తెలియబడినట్లు అతని ఎద్దరు రానిమని రాజునకు వర్తమానం చేసిన. కాబట్టి ఇజ్రాయేల్ దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడు అని అంటే ఎవరో ప్రవక్త, ఆ విషయాలు ఆయనకి తెలియదు. కాబట్టి సిరియా రాజుకి, ఇజ్రాయేల్ రాజుకి ఈ ఉత్తరాన్ని రాసి నయమాను చేత పంపించటం, అది తీసుకొని చదువుకొని వస్త్రాలు చించుకొని భయపడిపోతా ఉన్నాడు. ఒకరిని బ్రతికించడానికి చంపటానికి నేనేమన్నా దేవుడినా అని అంటూ ఆ విషయం ఎలీషాకు తెలియపరచబడటం, ఎలీషా ఇజ్రాయెల్ దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడని అతనికి తెలియాల, ఆయన నా దగ్గరికి పంపించు అని అంటాడు. ఆయన దగ్గరికి వస్తే ఆయన ఇంటి ద్వారం ముందరి నిలిచేదే కానీ ఎలీషా ప్రవక్త వచ్చి అతన్ని ముట్టలేదు. వెళ్లి యోర్దాన్ నదిలో 7 మార్లు ముందమని చెప్పటం చూస్తా ఉంటున్నాం. ఇలాంటి వ్యక్తి మా దేశంలో ఇలాంటి అబానాయుడు ఫర్ఫరు అనే నదులున్నాయి దమస్కులో, వాటికంటే ఈ యొక్క యోర్దాన్ శ్రేష్టమైందా అని మహారౌద్రుడు వెళ్ళిపోతా ఉంటే తన దాసుడు చెప్పిన దాన్ని బట్టి మార్గంలో సరే అని అక్కడ ఆయన దిగటం, ఆ యొక్క యోర్దాన్లో మునగటం, 7వసారి మునగగానే ఆయన సంపూర్ణంగా స్వస్థపరచబడటం, పసిపిల్లమైన దేహం వలె 14వచనంలో ఆయన దేహం శుద్ధుడైపోయి మార్చబడటం చూసి ఆయన సంతోషానికి ఇక ఎంత ఆనందపడి ఉంటాడో, ఫిజికల్ గా తన యొక్క దేహం కుష్టు ఎంత పోయిన తర్వాత వెంటనే తిరిగి మళ్ళా ఎలీషా దగ్గరకు వస్తున్నాడు 15వచనంలో. అప్పుడు అతడు తన పరివారంతో కూడా దైవజనుని దగ్గరకు తిరిగి వచ్చి అతని ముందర నుంచి చిత్తగించుము, ఇశ్రాయేలులోనున్న దేవుడు తప్ప లోకమంతటి అందులో మరి ఒక దేవుడు లేడని నేను ఎరుగుదును, ఇప్పుడు నీవు నీ దాసుడనైన నీ యొక్క బహుమానం తీసుకొనవలసినదని అతనితో చెప్పక, పరాక్రమశాలి సిరియా సైన్యాధిపతి కానీ కుష్ఠతోటి ఉంటున్న కారణం చేత అయినా యెహోవా దేవుడు ఆ సిరియా దేశానికి జయం కలుగజేస్తా అంటున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో తనకున్న ఈ యొక్క శరీర రుగ్మత నుంచి ఈ రోగం నుంచి విడిపించడానికి ఎలీషా ప్రవక్త చెప్పిన దాన్ని చేయటానికి ముందుగా రౌద్రులకు తిరిగి వెళ్ళిపోతుంటున్న పరిస్థితుల్లో దాని తర్వాత లోబడి ఆ యొక్క వ్యాధి నుంచి విముక్తి పొంది పసిపిల్లవాణి దేహం వల్లే శరీరం శుద్ధి అయిన తర్వాత ఆయన మళ్ళా ఎలీషా దగ్గరకు వచ్చి ఏమంటున్నాడు 15వచనంలో, ఇజ్రాయేలులోనున్న దేవుడు తప్ప లోకమంతటి అందని మరి ఒక దేవుడు లేడని నేను ఎరుగుదను, ఇప్పుడు నేను నీ దాసుడనే నా యొక్క బహుమానం తీసుకును. మహాపరాక్రమశాలి అలాంటి గొప్ప వ్యక్తి సైన్యాధిపతి బాగుపరచబడిన తర్వాత ఈ యొక్క యుద్ధంలో ఈ యొక్క శక్తి సామర్థ్యాలు కాదు, నా యొక్క దేహాన్ని స్వస్థపరిచిన ఈ ఇజ్రాయేల్ దేవుడి కంటే ఇక గొప్ప వ్యక్తి లేడు అని చెప్పి ఆయన దగ్గరకు వచ్చి ఎలీషా గారి దగ్గర అంటున్న మాట ఇప్పుడు నీ దాసుడు అని అంటున్నాడు. అంతకుముందు సైన్యాధిపతిని మహాపరాక్రమశాలిని నాకు ఎదురులేదు అని ఎంతగానో గర్వించిన వ్యక్తి కాని దేహాన్ని శుద్ధిపరచబడిన తర్వాత ఎలీషా దగ్గరకు వచ్చి దాసుడు అని అంటున్నాడు. 16వచనంలో ఎలీషా ఏమంటున్నాడు అనేది మనం చూస్తే, ఎవరి సన్నిధిని నేను నిలవబడి ఉన్నానో ఇశ్రాయేల్ దేవుడైన యెహోవా జీవముతోడు నేనేమీ తీసుకొని చెప్పాను, ఎంత బతిమాలని కూడా ఒప్పుకోలేదంట. కానీ యెహోవా సన్నిధిలో యెహోవా జీవముతోడు నేనేమి తీసుకొని, గొప్ప ప్రవక్త సంపాదించుకోవటానికి ఆయనకి ఇలాంటి ఆపర్చునిటీస్ ఉన్నా కూడా వాటిని దేవుని కొరకు దేవుని గణపరచడానికి దేవునికి లోబడి అవి ఏమి కూడా ఒక అన్యుని దగ్గర తీసుకోవటానికి ఇష్టపడిన వ్యక్తి కాదు అని మనం చూస్తూ ఉంటున్నాం. ఈ దినాల్లో దేవుని భక్తులు ఒక చిన్న ప్రార్థన దేవుని పక్షంగా చేస్తే వాటిలో బాగుపరచబడిన వ్యక్తిని దగ్గర నుంచి ఆశించే భక్తులు ఎంతో మందో ఈ దినాల్లో అన్ని వాటిల్లో ఉన్నారు. ఏంటంటే కానీ క్రైస్తవుల్లో క్రైస్తవేతరులో కూడా ఏదన్నా జరిగితే దాని నుంచి లాభాన్ని అపేక్షించేవారు ఎంతమందో. ఇక్కడ కూడా ఒక వ్యక్తిని మనం చూస్తాం తర్వాత వచనాల్లో. ఆయన కూడా ఏం చేశాడు అని అంటే 20వ వచనం నుంచి 23వ వచనాల్లో చదివితే రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం 20వ వచనం నుంచి అంతట దైవజనుడైన ఎలీషాకు సేవకుడకు గెహాజీ సిరియనుడైన ఈ నైమాను తీసుకుని వచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానికి మనసు లేకపోయిన గాని యెహోవా జీవం తోడు. ఇక్కడ అంటున్నాడు ఎలీషా అంటున్నాడు ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవం తోడు నేనేమి తీసుకోను అని అంటే ఆయన దగ్గర పరిచయం చేస్తుంటున్న ఈ సేవకుడు గెహజీ ఏమంటున్నాడు యెహోవా జీవం తోడు నేను పరిగెత్తుకుని పోయి అతని కలుసుకొని అతని యొక్క ఏదైనా తీసుకుంది అనుకుని నైమాను కలుసుకుంటుకై పోవచ్చుండగా నైమాను తన వెనుక నుండి పరుగుని వచ్చిన వాడిని చూచి తన రథము మీద నుండి దిగి వాణిని ఎదుర్కొని క్షేమము అని అడిగాను. అతడు క్షేమమే అని చెప్పి నా యజమానుడు నా చేత వర్తమానం పంపి ప్రవక్తల శిష్యులలో ఇద్దరు యవనులు ఎఫ్రాయిము మన్యము నుండి నా యొక్కకు ఇప్పుడే వచ్చిరి కనుక నీవు వారి కొరకు 2 మునుగుల వెండి 2 దుస్తుల బట్టలను దయచేయమని సెలవిచ్చుచున్నాడను. అందుకు నైమాను నీకు అనుకూలమైతే రెట్టింపు వెండి తీసుకొని మన బతిమాలి 2 సంచులలో 4 మనుగుల వెండి కట్టి 2 దుస్తుల బట్టలనిచ్చి తన పనివారిలో ఇద్దరి మీద వాటిని వేయగా వారు గెహాజీ ముందర వాటిని మోసుకొని పోయేది. ఎంత భయంకరమైన పరిస్థితి! రోగం నుంచి విడిపించబడిన వ్యక్తి దగ్గర నుంచి బాగుపరిచిన ఒక ప్రవక్త ఇజ్రాయేల్ దేవుడైన యెహోవా జీవంతో నేనేమి నీ దగ్గర తీసుకున్నానని అతను పంపిస్తే అతని దగ్గరున్న సేవకుడు ఈయన కూడా యెహోవా జీవంతో నేను పరిగెత్తుకుని వెళ్ళి కలుసుకుని ఆయన దగ్గర ఏదన్నా ఆశిస్తాను అని అంటున్నాడు. పరుగుని వెళ్తా ఉంటున్నాడు, వెళ్ళాడు. మళ్ళీ అక్కడ ఒక గొప్ప అబద్ధం ఆడుతా ఉంటున్నాడు. ఏమంటున్నాడు, నా యజమానుడు వర్తమానం పంపించాడంట, ప్రవక్తల శిష్యుల్లో 2 యవనులు ఎఫ్రాయిము మున్నే నుంచి వచ్చారంట, వారికి 2 మనుగుల వెండి 2 దుస్తుల బట్టలు దయచేయమని అడిగాడు. అది కింద వచ్చిన ఆయన అంటాడు కదా, ఆయన రెట్టింపుగా ఇచ్చి పంపించిన తర్వాత 25వ వచనంలో గెహజీ ఆ ఇంటి దగ్గరికి రాగానే ఎలీషా వాణిని చూచి 25వ వచనంలో గెహజీ నీ రక్ష నుండి వచ్చిటమని అడిగినందుకు వాడు నీ దేవుడినైన నేను సారీ నీ దాసుడినైన నేను ఎచ్చదిక్కుపోలేదని. అంతటి ఎలీషా వాణితో ఆ మనుష్యుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనటకు తిరిగి వచ్చినప్పుడు నీ మనసు నీతో కూడా రాలేదా, నీవెవరు చూడలేదనుకుంటున్నావు, నేను లోపలే ఉన్నానని అనుకుంటున్నావు, నువ్వు నీ కాదనుకోని నాకు తెలియకుండా ఎవరికి తెలియలేదు అని అనుకోని ఆ మనుషుని ఎదుర్కొని అతని దగ్గర నుంచి నువ్వు తీసుకొని వస్తావంటే నా మనసు నీతో పాటు రాలేదా అని అడుగుతా ఉంటున్నాడు. దాని తర్వాత అంటాడు, ద్రవ్యమును వస్త్రములను ఒలీవ చెట్ల తోటలను ద్రాక్ష తోటలను గొర్రెలను ఎడ్లను దాసదాసీలను సంపాదించుకున్నటకు ఇది సమయము, ఇది సమయము అని అంటూ, కాబట్టి నేమకు కలిగిన కుష్టు నీకు నీ సంతతికి సర్వకాలం అంటుందును అని చెప్పగా వాడు మించువలే తెల్లనైన కుష్టము కలిగి ఎలీషా ఎదుటి నుండి బయటికి వెళ్ళాను. ఎంత భయంకరమైన పరిస్థితి! గెహజీ చేసిన పాపం తన సంతానమంతటి కూడా ముట్టుకుంది. కుష్టు నైమానికి బాగుపరచబడిన కుష్టును ద్రవ్యాన్ని ఆశించి దైవజనుడు ఆ యొక్క ద్రవ్యాన్ని తీసుకోవడానికి ఇష్టపడకుండా పంపించి వేస్తే అబద్ధమైన యెహోవా జీవంతో వెళ్లి ఎదుర్కొని తీసుకుని వచ్చి ఆ ద్రవ్యంతో పాటు తన జీవితంలో తన వంశంకి ఆ నయమాని కుష్ఠం తెచ్చుకున్నాడు. ఎంత భయంకరమైన పరిస్థితి అనేది మనం గాని గమనిస్తే ఈ దినాల్లో మన జీవితాలు కూడా రక్షించబడని వారి జీవితాలు ఎంత భయంకరమైన పరిస్థితి అంటే మార్కు సువార్త 7:21 గాని మనం చదివితే మార్కు సువార్త 7:21-22 20వ వచనం నుంచి కూడా చూద్దాం. మనుష్యుని లోపల నుండి బయలుదేరినది మనుష్యుని అపవిత్రపరచును, లోపల నుండి అనగా మనుష్యుల హృదయంలో నుండి దురాలోచనలు, జాగత్వములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనములు, కృత్రిమము, కామ వికారము, మత్సరము, చెడ్డకనులు, దేవదూషణయు, అహంభావము, అవివేకము వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలు వెళ్లి మనుష్యుని అపవిత్రపరచునని ఆయన చెప్పను ప్రభు చెప్తా ఉంటున్నాడు. వేషధారులైన శాస్త్రులు, పరిసయ్యులు వాళ్ళందరితోటి మనుష్యుని పైన నుంచి లోపల నుంచి బయటకు వచ్చాయి మనుషుని అపవిత్రపరుస్తాయి కానీ బయట నుంచి లోపలికి వెళ్ళటానికి అపవిత్రపరచు అంటూ ఈ 12 రోగాలు 12 లోపాలు వీటిని ప్రభు స్పష్టంగా చెప్తా ఉంటున్నాడు. మనుష్యుని హృదయంలో నుంచి వచ్చేది దేహంలో బహిరంగంగా అంటే భౌతికంగా కనిపించే యొక్క శరీరంలో ఈ కుష్టు ఈ యొక్క డిసీజ్ వల్ల ఈ మైక్రో బ్యాక్టీరియాస్ ఇవన్నీ పైన ఉంటున్నాయి. ఈ అవయవాన్ని తీస్తే ఈ అవయవాలు లోపాలను లోపించడం మాత్రమే కాదు కానీ వికారమైపోయి ఆ స్పర్శ లేకుండా వేడిని పట్టుకున్నా కూడా స్పర్శితే లేదు. దాని తర్వాత వచ్చి ఏమి కూడా నొప్పితే లేదు. ఆ ఆకారం మారిపోయి దాంట్లో నుంచి ఆ దుర్గంధమైన క్షీణం అవన్నీ కాంటా ఉంటే వాసన ఎంత తుడిచినా మళ్ళా వస్తానే ఉంటుంది. ఆ మనిషి పక్కన వెళ్తా ఉంటే కూడా ఆ వాసనను ప్రక్కన భరించలేము. కొన్నిసార్లు ఇవి చాలా దగ్గరలో కూడా షేర్ చేయటం జరిగింది. సమ్మర్ వెకేషన్ లో కాలేజీ ఇంటర్మీడియట్ హాలిడేస్ లో నేను నర్సాపురం అని భీమవరం దగ్గర వెళ్ళి ఒక 2-3 మినిట్స్ బైబిల్ కోర్స్ కానీ వెళ్ళాను సమ్మర్ వెకేషన్ లో. అక్కడ మాకు ఫీల్డ్ విజిట్ కి లెప్రసీ హాస్పిటల్ కి తీసుకుని వెళ్ళారు. నర్సాపురంలో ఉంది అక్కడ డాక్టర్ దగ్గర తీసుకుని వెళ్తే రండి ఆ వార్డులో ఉంటున్న వాడిని పలకరిద్దాం పదండి చూద్దరు రండి అని తీసుకుని వెళ్ళాడు. బైబిల్ టీచరు మేము ఒక 3-4 మేము స్టూడెంట్స్ లాగా ఆ సమయంలో వచ్చిన వాళ్ళం అందరం కలిసి ఆ లోపలికి వెళ్తా ఉంటే ఆ వార్డులోకి వాళ్ళు నివసిస్తుంటున్న రూమ్ కి బయటకే ఆ భరించలేని వాసన అసలు తట్టుకోలేకపోయాం. ఆ లోపల నుంచి వంతు వచ్చేసినట్లు అయిపోతుంది ఆ వాసన భరించలేక. ఇంకా తప్పని పరిస్థితిలో వాళ్ళు ఆ డాక్టర్ గారు లోపలికి మామూలు వెళ్ళిపోయాడు. ఆయనతో పాటు వెనకాలి మేము ఇంకా తప్పని పరిస్థితిలో వెళ్ళాలి అన్నట్లుగా వెళ్ళాం. అంతవరకు అసలు వాళ్ళతో కలిసి అంత దగ్గరగా వాళ్ళ పక్కన నిలబడి వాళ్ళతో నిలబడి ఆ వాసన భరిస్తా ఉంటే చక్కటి పాట పాడారు వాళ్ళు. ఆ డ్రమ్ కొడుతూ ఆ చేతులు వేలు లేకుండా ఉన్న దాంతో అల్లెలుయా స్తుతి మహిమ అంటూ పాట పాడతా. ఆ డ్రమ్ ఒకళ్ళు, కంజర ఒకళ్ళు, గిలకలు ఒకళ్ళు కొడత దేవుని యొక్క సన్నిధిలో తమ్మ చెందేసారు వాళ్ళు. ఆ పాట వాళ్ళ యొక్క ఆనందాన్ని చూస్తా ఉంటే బాహ్య సంబంధంగా వారికి ఉన్న యొక్క రోగం దేవుని విచారం అంతటిని పక్కన పెట్టి దేవునిలో వారు అనుభవిస్తుంటున్నదాన్ని ఇక చూసిన తర్వాత ఎంత దుఃఖం వేసింది అనంటే మనం ఇంత ఆలోచించటం తప్పు కదా. వీరి జీవితాలు ఇలా అయిపోయినాయి కానీ వారి హృదయంలో ఉంటున్న ఆనందం దేవుడు వారికి అనుగ్రహించిన ఆ యొక్క సంతోషాన్ని ముందు ఈ శరీర రుగ్మత ఎంత మాత్రం వదలలేదు అని అనిపించింది. దాని తర్వాత రూమ్కి వచ్చిన తర్వాత కూడా వాసన పోవాలి, ఆ బట్టలు వాష్ చేసినా కూడా చాలా మనసుతో ఉండిపోయినాయి. ఎందుకు చెప్తున్నాను అంటే అలాంటి భయంకరమైన దుర్బల జీవితం కలిగిన వ్యక్తి ప్రభు దగ్గరికి వచ్చి ఆయన సాగిలు పడి అయా కరుణించు అని అంటే ఆయన కరుణించాడు. పరాక్రమశాలి సిరియా సైన్యాధిపతి అలాంటి గొప్ప వ్యక్తి ఆ ఇజ్రాయేల్ రాజ్యం మీదకి యుద్ధానికి వచ్చి జయం కలిగి వెళ్ళిపోయింటున్న వ్యక్తి తన కుష్ఠుని బాగు చేసుకోవటానికి ఒక చిన్నది సువార్త చెప్తే, మంచి వార్త చెప్తే దేశంలో ఆ యొక్క ప్రవక్త ఉన్నాడు, యజమాని బాగు చేస్తాడు అని చెప్పగానే ఆయన విని వచ్చి స్వస్థపరచబడ్డాడు. ఎలీషా అతని దగ్గర ఏమీ ఆశించకపోయినా తన దగ్గరున్న సేవకుడు ఇంత వస్తా ఉంటే ఎంత ఈ వ్యక్తి ఎంత పిచ్చోడో అనుకుంటారు వెళ్ళి సంపాదించుకున్నాడు. వాటికంటే భయంకరమైన కుష్ఠుని సంపాదించుకున్నాడు. ఈ మార్కు సువార్త 7:21లో మనం చదువుకున్న దాంట్లో మనం కూడా దేవుని ఎరగిన వారు, నామకరణ క్రైస్తవ జీవితం జీవిస్తుంటున్న వారు ఎలాంటి పరిస్థితుల్లో ఉంటున్నారు అంటే ఈ లెపర్సీ వచ్చిన వాళ్ళకి ఎలాగైతే సెన్స్ పెయిన్ షేపు భయం ఇవన్నీ లేకుండా ఎలాగా ఉంటున్నారో ఆ దుర్బల జీవితాన్ని అనుభవిస్తా ఉంటున్నారో దానిలోనే ఉంటూ నుంచి విముక్తి లేదు అన్నట్లుగా ఉంటున్నారో లోపలిన వారి యొక్క హృదయం కూడా ఎలా ఉంటుంది అనేది ప్రభు చెప్తా ఉంటున్నారు. 7:21, 21, 22, 23 వచనాల్లో మీకు సువార్తలు పెయిన్ ఉండదు, కన్ఫెషన్ ఉండదు, పశ్చాత్తాపం ఉండదు, దేవుని వాక్యాన్ని వింటాను ఉంటాం. అనేక సార్లు దేవుని వాక్యానికి లోబడకుండా జీవిస్తూ ఉంటాం. రక్షించబడిన మనలో ఉంటున్న లోపాన్ని దేవుని వాక్యం చేత సేవకులు లేకపోతే మన యొక్క డివోషన్ ద్వారా మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉంటే దేవుడు మనం అనేక సార్లు విడిచిపెట్టడానికి ఇష్టపడని రోగానికి సంబంధించిన ఆత్మీయ రోగంలో ఇలాంటివి క్యారీ అవుట్ చేస్తానే ఉంటున్న పరిస్థితులు ఉంటున్నాయి. ఇలాంటివి ఉండటానికి లేదు అని దేవుడు హెచ్చరిస్తుంటున్నా వీటిని విడిచిపెట్టడానికి ఇష్టపడకుండా ఉంటున్న వ్యక్తులు ఎంతో మంది ఉంటున్నారు మనలో. పైకి భక్తి గలవారని చెప్పుకొంచు దాని శక్తిని ఆశ్రయించిన వారుగా ఉంటున్నాం. భక్తి జీవితంతో పాటు భయం కలిగిన జీవితం మనలో లేకపోయిన కారణం చేత నూనకమర్ద క్రైస్తవ భక్తి జీవితంలో పైకి బాగానే ఉంటున్నాం, పైకి బాగా కనిపించవచ్చు, మంచి వస్త్రధారణతో ఉండొచ్చు, మంచి సౌందర్యంతో జీవించవచ్చు, కానీ లోపల కుష్ఠు, లోపల భయంకరమైన వ్యాధి, క్రూరు కంపు. అందుకనే ప్రభు అంటారు పరిశీలితోటి సున్నను కొట్టిన సమాధులు అని అంటారు. ఆ సమాధులు పైకి ఏమో చక్కగా కనిపిస్తాయి కానీ లోపల అజితేంద్రము, వాసన, ఎముకలు, క్రూరు వాటితో నిండిపోయి ఉంటారు. మన జీవితాలు కూడా పైకి బాగానే ఉంటాయి, పైకి ఎవరు చూడలేదని అనుకుంటాం, కానీ మన ప్రభువు, మన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని హెచ్చరిస్తూ మనల్ని సరిచేయడానికి ఇష్టపడతా ఉంటే లోబడకుండా జీవించే పరిస్థితులుంటాయి. అన్ని స్కామ్స్ ఉంటున్నాయి, కానీ పాపాన్ని స్కామ్ చేసేది కానుంటే ఎలా ఉంటారో మన జీవితాలు, దేవుని నమ్మిన ఒక వారి జీవితాలు, నమ్మిన వారిలో ఈ యొక్క క్యారీ అవుట్ చేసే బలహీనతలు, మరణకరం కాని పాపాలు, అవిదేవిత, మనకేం లేవని అనుకుంటాం. కొన్ని సిన్స్ ఉన్నాయి, పాపాలు దేవుని అన్న వారిలో కూడా. ఏంటో తెలుసా? ఒక భక్తుడు అంటాడు, 7 సిన్స్ ఉన్నాయంట దేవుని అన్న పిల్లల్లో కూడా. ప్రైడ్, గ్రీడ్, రెంట్, ఎన్వీ, లస్ట్, స్లోత్, గ్లటరీ అని అంటాడు, నిద్రపోతని, సోమరితనం, తిండిపోతు, త్రాగుబోతు. త్రాగుబోతు అంటే బయట తాగుబోతు అనేది కాదు, తిండిపోతులు, సోమరితని, ఇవన్నీ కూడా పాపానికి చేసిన వాడే అని అంటాడు. దానికి రెఫరెన్సులు కూడా ఇచ్చాడు, చాలా ఉన్నాయి వాటి రెఫరెన్సులు. గర్వం, మనిషిలో గర్వం బయటకేమో ఏమి కనిపించదు, లోపల అంతరంగంలో గర్వంతో అతిశయంతో ఉండిపోయి ఉంటాడు. దీనికంటే దురాశ, ఈ యొక్క గహసి కూడా దురాశని. ఎలీషా ఏం చేసుకోవట్లేదు, ఏంటో ఉచితంగా వచ్చేది. మనం దేవుడు కనికరించాడు, నువ్వు బాగుపరిచావు, బాగుపరిస్తే ఇచ్చిన దాన్ని కూడా తీసుకోకపోవడానికి కారణం ఏంటి? ఏమి ప్రవక్త ఈయన, ఈయన దగ్గర నేను పరిచయం చేస్తుంటున్నాను, ఏం లాభం అని వెళ్ళాడు. ఏం తెచ్చుకున్నాడు? దురాశ గర్భం ధరించి పాపం కంట, పాపం పరిపక్వం కంటాడంట. దురాశ ఆశ ఉండొచ్చు, కానీ దురాశ ఉండకూడదు. మనిషికి కోరికలు అపరిమితాలంట ఎకనామిక్స్ అంటాడు, అవి మరిగా రిపీట్ అవుతాయంట, పునరావృతం అవుతాయంటాడు. మీ జీవితంలో కూడా దేవుని పిల్లల్లో నిద్రపోతు, సోమృతం, తీరిపోతు, గర్వం, దురాశ, దాని తర్వాత ర్యాక్ట్ అంటారు, అంటే ఆర్థమైనమాట, కోపం, కోపకూడదు కానీ పాపం చేయకుడి. సూర్యుడు అస్తమించే వరకు మీ కోపం నిలిచి ఉండకూడదు అని అంటాడు. మన జీవితాల్లో ఎదుటి వారి మీద షార్ట్ టెంపర్ అంటారు, ఇది వెంటనే బయలుపరచబడుతుంది. ఎదుటి వారి మీద అటాక్ చేయడానికి ఈ ఆగ్రహం, కోపం ముక్కుంటుంది అంటారు. దేవుడు మనకి ఉండటానికి లే, ఈ గర్వం అనేది, ప్రైడ్, గ్రీడ్ అనేది, దురాశ రణత్ అనేది, ఈ ఆగ్రహం ఉంటే లోపల ఏమి పెట్టుకుంటే ఎక్కడ మనం సంపూర్ణంగా అవుతున్నాం, సంపూర్ణ స్వస్థత ఎక్కడ కలుగుతుంటుంది? ఇది పోవాలి అని అంటే ఎవరిని ఆశ్రయించాలి? ఈ కుష్ఠరోగి ఆశ్రయించినట్ల పాదాల దగ్గర పడితే ఆయన వాటిని తీసివేసి మనల్ని కాపాడతాడు. అంత మాత్రమే కాదు, నీ ఎదుట నేను పాపం చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను, నీ వాక్యం నా పాదములకు దీపము, నా ప్రోక వెలుగు అని 119వ కీర్తనలో మనం చూస్తాం. ఎన్ని అసూయ, కడుపునింత, వాత్సలేనితనం దేవుని పిల్లలు మనకి ఎదుటి వారిని చూస్తే ఆ పాపపు జీవితాన్ని నుంచి రక్షించబడి దేవుని రక్తం కడుగుబడి దేవుని బిడ్డగా అయిన వెంట అర్థంగా ఉంటుంది. ఎదుటి వారు చక్కగా బాగా ఆత్మీయంగా వర్ధిల్లుతుంటే వారి చూచి కూడా అసూయ, ఆత్మీయంగా ఎదుటి వారు చిన్నారైనా పెద్దగా బాగా దేవుని ఆధ్యాత్మికంగా గొప్పగా గణపరచబడుతున్నారు దేవుని బట్టి అంటే అసూయ. ఈయనకి ఇంత ఆధిక్యత ఇంత వచ్చిందా అనే హృదయంలో అసూయలు కడుపు మనంతగా అంటారు, ఓర్చుకోలేనితనం అన్నమాట. ఏమిటి ఆయన చెప్పేది మీకు రాదన్నా, మీకు చెప్పలేము. ఆధ్యాత్మిక జీవితంలో ఈ యొక్క గర్వం, ఆధ్యాత్మిక గర్వం, కుష్టు గర్వం లాగని, మూర్ఖ స్వార్థ 7:21:22 ఉన్న లాగని, లస్ట్ అంట కామం, వ్యామోహం, అత్యాశ, ఇలాంటిది కూడా పాపం, పట్టుకుంటుండే పరిస్థితులు ఉన్నాయి. శ్లోమత సోమరితం, బద్ధకం, ఆధ్యాత్మికంగా మనం పురికొల్పబడతానే ఉండాలి. దేవుని వాక్యం హృదయంలో మోచబడతానే ఉండాలి. ఆ మంట ఎప్పుడైతే ఉండదో దేవుని వాక్యంలో జీవించడానికి మనం ఇష్టపడమో ఏమవుతుంది అంట, ప్రభు ఒకరిని దాన చేశాడు, దైవాన్ని వెళ్ళగొట్టాడు, ఆ దైవం వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత అది అటు ఇటు తిరుగుతూ ఉంది. ఈ వ్యక్తి శుద్ధుడైన వ్యక్తి అలానే ఉంచుకొని ఉన్నారు హృదయంలో, ఏం లేకుండా బాగా పర్ఫెక్ట్గా ఉన్నారు ఖాళీగా. అది వెళ్ళి తిరిగి తిరిగి మళ్ళీ వచ్చింది చూడటానికి. వస్తే ఎవరు లేరు, ఆక్యుపై చేసుకుంటానికి లోపల ఎవరు లేరు, ఇంటికి కనపడుతుంది. అయ్యో ఇప్పుడు కానీ నువ్వేంటే మళ్ళీ నా పరిస్థితి ఘోరంగా ఉంటుందని మరి ఎవరు దేవాలయం తీసుకొచ్చిందంట. ప్రభు అక్కడ అంటాడు వారి మొదటి స్థితి కంటే కడపటి స్థితి ఘోరమైంది అని అంటారు. గ్లటనీ అని అంటారు, తిండిపోతుతనం దేవుని పిల్లల్లో. ఇలాంటిది మన జీవితాల్లో ఉండకూడదు. భయంకరమైన పరిస్థితులు. దాని తర్వాత వచ్చిన మనం చూస్తే 7వ అధ్యాయం దాని గురించే చదువుకుంటాము. మనుషుని లోపల నుంచి బయటకు వచ్చే ఈ పరిస్థితుల్లో ఆదాయంతో అడుగుతా ఉంటున్నాడు. ఆది కింద 3:9-10 ఆదాయం ఎక్కడ ఉన్నావు అని అంటే ఆయన ఏమంటున్నాడు, ఆది కింద 3:9-10 మనం చూస్తే దేవుడిని యెహోవా ఆదాయమును పిలిచి నీవు ఎక్కడ ఉన్నావు అని. ముందుకు అతడు, నేను తోటలోని స్వరం వినినప్పుడు దిగంబరిని గనుక భయపడి లాగుకుంటున్నాను. అసలు నీకు దిగంబరం చెప్పిన వాడు ఎవడు అని అంటారు. తర్వాత ఆ వచనాలన్నీ మనం తెలిసిందే, ఈ పండు తినది మనం నిశ్చయంగా చచ్చాడు అని అంటే శరీరాంశ నేత్రాంశ జీవ డమ్మంతో వారి టెంప్టేషన్ లో ఆ పండు తిని దిగంబరుగా కనిపించిన తర్వాత దేవుడైన యెహోవా చల్లపూట ఆనందమును దర్శించడానికి సహవాసం చేయడానికి ఇష్టపడి వచ్చే పరిస్థితుల్లో దేవుని ఎదుర్కోవడానికి ఆయన కలుసుకొని సహజీవనం చేయడానికి మధ్యలో పాపపు అడ్డుగోన వచ్చేసింది. తమను దిగంబరుగా కనిపించారు. ప్రభు స్వరం వినగానే తోట మధ్యలో ఏమంటున్నదో, నేను తోటలోని స్వరం విన్నప్పుడు దిగంబరిగా ఉంటుంది కనుక దాగు బయలుపడి దాగుకుంటుంది. ఆయన ఎదుర్కోవడానికి ఇక లేదు, నా జీవితం అయిపోయింది. పరిశుద్ధులైన దేవుని అపరిశుద్ధులుగా మార్చబడిన ఆదాన్ని, దేవుని స్వరూపంతో తయారు చేయబడిన ఆదాన్ని, మట్టిలో నుంచి దేవుని స్వరూపం తన హస్తాలతో తయారు చేసిన ఆదాన్ని, దేవుని ఆజ్ఞ అతిక్రమించి ఏదైనా దేవునితో సహవాసపు అనుభవాన్ని కోల్పోయి ఆ ఏదైనా నుంచి త్రోసివేయబడిన పరిస్థితులు మనం చూస్తాం. భయంకరమైన పరిస్థితి మన జీవితాల్లో కూడా ఇలాగ ఉండటానికి వీలు లేదు. నమ్మిన వారు ఈ ఉదయకాల సమయంలో ప్రభు మంత్రుల చేత హెచ్చరించబడతా ఉంటుండగా సంపూర్ణంగా దేవుని దగ్గర పాదాల దగ్గర అడుగును ప్రభు నేను తగ్గించు నీ హృదయంలో నీ అంతరింద్రియంలో ఇదిగో ఇలాంటి ఉన్ని వీటిని కలి పవిత్రపరచు నిన్ను శుద్ధీకరించు నిన్ను సరిచేయి నీ కొరకే నేను నీ మైండ్ కొరకే జీవించడానికి కృప చూపించు అని అడిగితే ప్రభు తప్పకుండా సహాయం చేసేవాడు అంటున్నాడు. ప్రదీపం వెలిగించబడి నిత్యం దేవుని సన్నిధిలో అచ్చ ఒలివ నూనెతోటి దంచి తీసిన నూనె ఎప్పుడు కూడా వేయబడాలనింట. లేవీ కాండంలో మనం చూస్తే ఆ విషయాన్ని లేవీ కాండంలో చూస్తాం. అచ్చం దంచి తీసిన ఒలివ నూనె ఆ ప్రదీపం ఎప్పుడు వెలుగుతానికి ఉండాలి అని 24వ అధ్యాయం లేవీ కాండంలో యెహోవా మోషేకు సెలవిస్తున్నాడు. దీపం నిత్యము వెలుగుచుండినట్లు ప్రదీపం కొరకు దంచి తీసిన అచ్చమైన ఒలివ నూనెను తేవాలని ఇశ్రాయేలులకు ఆజ్ఞాపించు. అచ్చమైన ఒలివ నూనె ఆ దేవుని సన్నిధిలో ప్రదీపం ఎప్పుడు వెలుగుతానే ఉండాల, నూనె పోస్తానే ఉండాల. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో కదా 10 మంది కన్యకల విషయంలో కూడా వాళ్ళ దీపాల్లో నూనె లేకుండా పోయిందని. మన జీవితాల్లో కూడా దేవుని వాక్యం ఆనందమైన దూపం వాక్యమైన నూనె స్వచ్ఛమైంది పవిత్రమైన పరిశుద్ధమైన దేవుని వాక్యం మన హృదయాల్లో ఏలనివ్వాల, ఎప్పుడు ఉండాల. లోకా సువార్త 11:33లో చూస్తాం, 8:16లో చూస్తాం దీపం ఎప్పుడు వెలుగుతానే ఉండాల, కింద పెట్టకూడదు, మనుషుని కింద కొంచెం కింద పెట్టద్దు అంటారు. అందరికీ వెలిగించేలాగిన దీపస్తంభం మీద పెట్టమంటారు. యోహాను భక్తుని గురించి కూడా అంటారు ప్రభు భూమి మీద ఉన్నప్పుడు ఆయన ముందు ప్రకాశించుతున్న దీపం అని అంటాడు యోహాను సువార్త 5:35లో. మన జీవితాలు కూడా వెలిగించబడ్డాయి, పాపం నుంచి విడిపించబడ్డాం, ప్రభు యేసుక్రీస్తు రక్తంలో కడుగుబడ్డాం, పరిశుద్ధంగా తీర్చబడ్డాం. పాపపు రోగానికి ముందు ఆయన రక్తం ఆ రక్తంలో కడుగుబడి పరిశుద్ధపరచబడ్డాం. మన హృదయ క్షేత్రంలో సంపూర్ణంగా దేవుని కొరకు జీవించడానికి ఈ యొక్క డివోషన్స్ అనుదినం దేవుని సన్నిధిలో గడిపే భాగ్యం ఎస్ఆర్జే టీమ్స్ లో దేవుడు తన దాసుని ద్వారా అనుగ్రహించాడు. వ్యక్తిగత డివోషన్, ఆన్లైన్ డివోషన్, ఫెలోషిప్స్ ఇవన్నీ రిపీట్ గా దేవుడు ఇవ్వటానికి కారణం ఏంటి అని అంటే మన పరిశుద్ధతను కాపాడుకోవటానికి, మన యొక్క పరిశుద్ధతను నిలబెట్టుకోవటానికి, దేవునితో ఒక ప్రదీపంగా వెలుగుతూ అనేకులకి వెలిగించేదానికి. యోహాను సువార్త 1వ అధ్యాయంలో మనం చూస్తాం చీకటిలో వెలుగు ప్రకాశించుతున్నది కానీ లోకంలో వెలుగును చూడలేదంట. ఈ చీకటి అంటే లోకం, మానవుడే. కొరింది 2వ పత్రిక 4:4 అంటాడు ఈ లోక సంబంధమైన దేవత వారి మీ నేత్రాలకి గుడ్డితనం కలుగజేసిందంట. మనలో ఉన్న బలహీనతలున్న లేకపోతే మనం ఇంకా బలపరచబడటానికి ఈ సహవాసంలో దేవుడు హెచ్చరిస్తూ బలపరుస్తూ పురుగొడుతూ ఉంటే వీటిని విడిచిపెట్టితే మన జీవితానికి ఏం ప్రయోజనం లేదు. ఆత్మీయ జీవితంలో ఎన్ని మెసేజెస్ ఉంటున్నాము, ఎంత గొప్ప దేవుని సేవకుల మెసేజెస్ మనం వింటున్నాము, ఎన్ని ఫిల్టర్ అయిపోతామన్నాయో, ఎన్ని మన లోపలికి ఫిల్టర్ అయ్యి లోపల ఉంటున్నాయో, లేకపోతే వాటర్ ఫిల్టర్ పెడితే వాటర్ పోస్తే వెళ్ళిపోయినట్లుగా వెళ్ళిపోతా ఉన్నాయో. మన జీవితంలో రక్షించబడి మనం ఎంతకాలమైంది, దేవుని కొరకు మనం ఏం చేస్తున్నాం, ఏం చేయాలి, ప్రతి ఒక్కరి పని కలిగి ఉండాలి అని అంటాడు. నేను ఇలా ఉండటానికి దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆత్మీయ రోగం పుష్టి కంటే ఘోరమైంది, భయంకరమైంది, దాని నుంచి విడిపించబడ్డాం మనం. దేవునికి స్తోత్రం. కానీ బలహీనతలు ఇందాక చూసినవి, గర్వం, అసూయ, కోపం, ఇలాంటివన్నీ కూడా వెంటాడుతూనే ఉంటుంది. వాటిని పాల్గొనాలి, వాటిని జయించాలంటే యేసు ప్రభువే మన శరణ్యం. ఆయన దగ్గరికి వద్దాం. మనలో ఉన్న ఏమైనా బలహీనతలు ఉంటే విడిచిపెడదాం, ప్రభు కొరకు ముందుకు సాగదాం. లోకంలో జోకులు వల్లే జరగాలంట. మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకుంది ఆయన మహిమ కొరకు. ఈ లోకంలో ఆయన రాజ్య సువార్త, ఆయన రాజ్య సంబంధులు మన భూమి మీద. మన పౌరస్థితి పరలోకమైనది అని అంటాడు. మన సిటిజన్షిప్ అక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక మనకి కూడా ఒక ఐడి ఉంది. ఏంటి ఐడి అంటే శాలివేషన్ ద్వారా రక్షించబడిన ఆ యొక్క ఐడి ద్వారా మన ఈ భూమి మీద దేవుడి రాజ్య స్థాపనలో మనం అందరం పాలు భాగస్తుంది. మన చుట్టూ ఉన్నారు దేవుని ఎరగిన ప్రజలు. చీకటి వెలుగు మనం ప్రకాశించాల. మన ప్రవర్తనే వారికి ఒక సువార్త. మన జీవితంలో, మాటల్లో, క్రియల్లో, ఆలోచనల్లో, తలంపుల్లో వాటిలో మార్పు లేకపోతే ఎదుటివారికి మనం చెప్తే అంగీకరిస్తానంటే అంగీకరించిన పరిస్థితి. కారణం మనం ఎలాగా దేవుని నయంపరచలేకపోతుంటున్నామో మన జీవితంలో దాన్ని బట్టి దేవుని నయం అన్ని జన్మల వద్ద రోమన్ పత్రిక 2:24 అంటాడు. మిమ్మల్ని బట్టి దేవుని అన్య జన్మల మధ్య దూషింపబడుచున్నది. ఎదుటివానికి బోధించని నీకు మీద బోధించుకున్నవా? ఎదుటివారికి మనం చెప్పుకుంటాం, మనకి మనమే దేవుణ్ణి బోధించుకోవాలా, మనం దేవుణ్ణి బలపరచుకోవాల. అన్యుల దగ్గర లేకపోతే అన్యుల మధ్య దూషణ పాలవకుండా ఉండాలి అని అంటే మన ఒక ప్రమితలుగా ప్రకాశించున్న దీపంగా మనం ఉండాల. మనం రక్షించాడు. అలా ఉండటానికి ప్రభు మనల్ని సహాయం చేయటానికి ఆయన సంసిద్ధులుగా ఉన్నాడు. ఈ స్కానింగ్లో మన బలహీనతలన్నీ బయటపడతాయి. ఎవరు చూడనికల్లా, ఎవరికి చెప్పనికల్లా, భార్య భర్తకు చెప్పనికల్లా, భర్త భార్యకి చెప్పనికల్లా, తండ్రి పిల్లలకు చెప్పనక్కల్లా, పిల్లలు తల్లిదండ్రులకు చెప్పనక్కల్లా. దేవుడు మనల్ని ఆ దేవుని వాక్యంలో స్కానింగ్లో మొత్తం నిలబడతా ఉంటాయి. దేవుని కొరకు జీవిద్దాం, దేవుని మయంపరుద్దాం, దేవుని పాదాలు పట్టుకుందాం. దేవుడు మనల్ని బలపరిచి ఆయన కొరకై, ఆయన సువార్త కొరకై, ఆయన రాజ్య వ్యాప్తి కొరకై, ఆయన పౌరుగా భూమి మీద మనం ఉన్నాం. ఒక దినాన్ని ఈ లోకాన్ని తెచ్చిన ప్రభు దగ్గర పరలోకంలో యుగాయుగాలుండే పరలోక రాజ్యాన్ని మనకి ఇస్తానికి మనం ఇక్కడ పెట్టే రాయబారులుగా, క్రీస్తు రాయబారులు మనం, అంబాసిడర్స్, దేవుని గురించి మనం ప్రకటించేవారుగా ఉండటానికి. ఈ కుష్ఠు నుంచి తొలగించబడిన వ్యక్తి దేవుని మహింపరిచినట్లుగా మన జీవితాల్లో కూడా కృతజ్ఞత కలిగిన వారుగా ఉండాల. 10 మంది కుష్ఠులు లేదు కాదా, ఆ 9 మంది ఎక్కడా అని అంటాడు. 10 మంది ఒక్కడే కనుక్కొచ్చాడంట. మిగతా వాళ్ళు ఎట్టలేదు ఏమో మనం లోకాసు వార్త 17 అధ్యాయంలో చూస్తాం. 11 వచనంలో వారిలో ఒకరు తనకు స్వస్థత కలుగుడు చూసి గొప్ప శబ్దంతో దేవుని నయంపరచుచూ తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞత స్థుతులు చెల్లించుచూ ఆయన పాదం లేదు సాగిలు పడను. వాడు సమరయుడు. యేసు అంటున్నాడు, 10 మంది శుద్ధులేని కారా, 9 ఎక్కడా? ఇది అన్నిటి తప్ప దేవుని నయంపరచుటకు తిరిగి వచ్చిన వాడు ఎవరినో అడుగుపడలేదా అని చెప్పి నీవు లేచిపోయి నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచనని వాణితో చెప్పాను. దేవుని స్తుతించాలా, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలా. దేవుని పాపపు జీవితం నుంచి మమ్మల్ని మార్చావు, నీకు రక్షణ అనుగ్రహించావు, ఇంత గొప్ప కృప మనకు చూపించావు, మా జీవితాన్ని మార్చావు, మా బ్రతుకుని మార్చావు, భ్రష్ట జీవితాన్ని మా నుంచి దూరం చేశావు. అయినా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటున్నాం అని అనునిత్యము మనం దేవుని గణపరిచేవారంగా ఉన్నాం, దేవుని మయపరిచేవారంగా ఉన్నాం, దేవుని కొరకు సాక్ష్యం ఇచ్చేవారంగా ఉన్నాం. దేవుని కొరకు మన జీవితం, మన ప్రవర్తన పరిశుద్ధంగా కాపాడుకుంటూ ఈ లోకంలో ఏది కూడా ఉండకుండా దేవుని వాక్యాన్ని హృదయ క్షేత్రంలో నివసిస్తా ఉండటానికి మిమ్మల్ని మనం సంపూర్ణంగా సమర్పించుకొని ఆయన మహిమార్థంగా జీవిద్దాం. రాబో రాజ్యానికి బల నమ్మకమైన మంచి దాసురాలని అనిపించుకుంటానికి పని కలిగి ఉన్నాం. అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు ఉదయకాల సమయంలో మేమందరికీ అనుగ్రహించను గాక. ఆమేన్.